మా సంస్థలో వచ్చేసి విజయనగరం. పాఠశాలకు వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం అండి. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్పగల నాయన, నీ ఘనమైన ఉన్నతమైన పూజనమైన నామానికి వందనాలు, లెక్కని స్థుతులు స్తోత్రాలు ప్రభా. అయా, ఉదయకాల సమయంలో తండ్రి నీ యొక్క సన్నిధానంలో ప్రభా యేసయ్య కూడుకొని ప్రభా యేసయ్య ధ్యానించడానికి ఇచ్చిన ఈ గొప్ప సమయం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయా, నా కోసం తండ్రి యేసయ్య మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. అయా, నా యొక్క సాక్ష్యాన్ని తండ్రి ఇప్పుడు పంచుకొని పోతుండగా ప్రభా యేసయ్య తండ్రి మీరు నాలో ఉండి ప్రభా యేసయ్య మానవ స్వరాన్ని మరుగు చేసి ప్రభా నీ యొక్క వాక్కుతో ప్రభా యేసయ్య నా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని సాక్ష్యం రూపంలో చెప్తుండగా ప్రభా నీ యొక్క ఆత్మను నాపై ఉంచి ప్రభా యేసయ్య చెప్పడానికి నీ యొక్క కృపను దయచేయండి. ఎలాంటి తండ్రి సాతాను ఒడిదొడుకులు లేకుండా తండ్రి చక్కగా ప్రభా యేసయ్య ఎలాంటి తండ్రి యేసయ్య ఇబ్బంది లేకుండా ప్రభా యేసయ్య అయ్యా సాక్ష్యాన్ని ప్రభా యేసయ్య ఎలాంటి బిడియము ఎలాంటి సిగ్గు లేకుండా ప్రభా యేసయ్య సాక్ష్యాన్ని తండ్రి చెప్పుకోవడానికి నీ యొక్క కృపను దయచేయమని నా జడన ఇస్తున్నాములు అడుగు పెడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా స్వస్థలం వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్. మా అమ్మ నాన్న ఒక ఫార్మర్స్ అన్నమాట. ఫార్మర్స్ కాదు, డైలీ వేజ్ కూలీస్. మాకు సంబంధించి ఎలాంటి ఆస్తులు కానీ ఎలాంటివి ఏమీ లేవు. కానీ చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఎంతో ప్రేయర్ఫుల్గా మా అందరినీ కూడా ఎంతో ప్రేయర్ఫుల్గా ఎంతో చక్కగా ఇంకా దేవుళ్ళు నడిపించేది. మేము 6 అక్క చెల్లెలం, నేను 4 అమ్మాయిని. ఎలాంటి ఆస్తిపాస్తులు లేనప్పటికీ అందరూ కూడా మీకు మీ పిల్లలకి ఎలా చదివిస్తారు, ఎలాంటి ఆస్తిపాస్తులు ఏం లేవు కదా, మాకు ఇచ్చేయండి మేము పెంచుకుంటాము లేకపోతే మేము పనిలో పెట్టుకుంటాము అని చెప్పేసి అడిగినప్పుడు కూడా మా అమ్మ నేను అడుక్కునన్నా నా పిల్లల్ని పెంచుతాను కానీ నేను ఇలా ఎవరికి ఇవ్వను అని చెప్పేసి అప్పట్లోనే చెప్పేసింది. సో వాళ్ళు ధైర్యంతో ముందుకు సాగుతూ మా 6 కూడా తినడానికి తిండిలేని సమయంలోనే అన్ని విధములైన కష్టంలోనూ కూడా వాళ్ళు మాకు తోడుగా నిలిచారు. ఆ తర్వాత ఒక చిన్న టీ కొట్టు పెట్టుకోవడం జరిగిందండి. ఎవరిని అంటే ఇంకా పోషణ భారం అవుతుండగా ఏం చేయాలో తెలియక మా పేరెంట్స్ ఇంకా ఒక చిన్న టీ కొట్టు పెట్టడం జరిగింది. ఆ టీ కొట్టు పెట్టిన తర్వాత దాని ఆధారం మీదే మా 6 చదివించుకొచ్చారు. ఎవరిని కూడా చదివించను అనే మాట అయితే రాలేదన్నమాట. ఆ తర్వాత అక్క వాళ్ళందరికీ కూడా సోషల్ వెల్ఫేర్లో వాళ్ళు హాస్టళ్ళల్లో చదువుకునే వాళ్ళు. అయితే నా విషయంకి వచ్చేసరికి అమ్మ వాళ్ళు ఏమన్నారంటే నాకు కొంచెం హెల్త్ బాగుండదు, సో దీనికి ఎలాగో నీలమ్మకి ఎలాగో హెల్త్ బాగుండదు, నన్ను హాస్టల్లో ఎందుకు వేయడం, తర్వాత చూడడం అంతా కష్టం కదా, దీన్ని 10వ తరగతి వరకు లేకపోతే ఇంటర్మీడియట్ వరకు నేను నాకు అప్పుడు అంత చదువు వచ్చేది కాదు, చదివేదాన్ని కూడా కాదు, ఇంటర్మీడియట్ వరకు చదివించేసి ఆపించేద్దామని చెప్పేసి అనుకున్నారు. మా ఊర్లోనే అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో వేశారు దగ్గరలో. అక్క వల్ల ఇప్పుడు నా 5 సిస్టర్స్ కూడా సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నారు అందరూ. అయితే మాది టీ షాప్ అని చెప్పాను కదండి. మా స్కూల్కి ఎదురుగానే నేను 10th వరకు చదివేటప్పుడు మా అమ్మ నేను అక్కడ చదువుతుండేదాన్ని మా అమ్మ నా ఎదురుగా బజ్జీలు అమ్మేదన్నమాట. నా స్నేహితులు అందరూ కూడా నన్ను ఎగతాలు చేసేవారు. మీ అమ్మ బజ్జీలు అమ్ముతుంది, బజ్జీలు అమ్మ కూతురు అని చెప్పేసి ఎగతాలు చేసేవారు అన్నమాట. నాకు కొన్ని సార్లు బాగా ఏడుపు వచ్చినా కానీ బయటికి ధైర్యంగానే ఉండేదాన్ని, బయటికి ఏమనేదాన్ని కాదు. ఒక్కొక్కసారి మా టీచర్స్ మా అమ్మని పిలిచి నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు, నీ కూతురు ఇక్కడ చదువుతుంది కదా, ఇక్కడ పెట్టుకోవద్దు, మళ్ళీ అమ్మాయికి అందరూ ఎక్కిరిస్తున్నారు అని అంటే పర్వాలేదమ్మా, నా కూతురు నాకు, నేనేమి ఇక్కడ తప్పు పని చేయట్లేదు, మా ఇంటి పోషణ కోసం అని చెప్పేసి దేవుడు నాకు ఇంకా ఈ యొక్క అవకాశం ఇచ్చాడు, సో నేను ఇక్కడే చేసి పెట్టుకుంటాను అని అనేవారు అనమాట. అయితే ఒకరోజు 10th క్లాస్లో అక్కడ ప్రేయర్ జరుగుతుంది, మా అమ్మ అక్కడ కూర్చుంది. ఒక టెస్ట్లో నాకు కాకుండా నేను అంత బాగా చదివేదాన్ని కాదు కాబట్టి మా ఫ్రెండ్కి ఒక మెరిట్ టెస్ట్లో తనకి గిఫ్ట్ వస్తే స్టేజ్ మీదకి పిలిచి తనకి మెడల్ వేశారనమాట. అది మా అమ్మ చూసింది. మా అమ్మ చూసిన తర్వాత తను నాతో ఏమి అనలేదు, చదువు అది ఇది ఏమి అనలేదు. కాకపోతే మా అమ్మ చూసిన తర్వాత అక్కడ అందరు చప్పట్లు కొడుతుంటే నా క్లాస్మేట్ అక్కడికి వెళ్ళి తీసుకోగానే మా అమ్మకు కొంచెం ఒక రకంగా అనిపించింది, నా కూతురు కూడా ఆ స్థానంలో ఉంటే బాగుండు కదా అని చెప్పి. ఆ విషయం నాతో అనలేదు కానీ మా అక్కతో అన్నదన్నమాట, ఆ స్థానంలో నీలిమ ఉంటే నేను ఎంత గొప్ప అయిపోదును అమ్మా అని చెప్పేసి. ఇంకా మాట నా చెవిని పడ్డదండి. మా అమ్మ కోసం, నా కోసం ఇంత కష్టపడుతున్నారు మా అమ్మ నాన్న, మా అమ్మ కోసం నేను ఎలాగన్నా కానీ బాగా చదవాలి, బాగా చదవాలని చెప్పేసి ఒక పట్టుదల పెట్టుకున్నాను. అప్పట్లోనే నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, కొత్తగా 3IIIT పెడుతున్నారు అని చెప్పి చెప్పారనమాట. మా సార్ చెప్పారు దీంట్లో మండల్ ఫస్ట్ రావాలి, మండల్ ఫస్ట్ రావాలి, టాపర్స్ అయి ఉంటే వాళ్ళని తీసుకుంటారు అని అన్నారు. అయితే ఈ విషయము నాన్న ఇలాగా పెడుతున్నారంట, నేను చదువుతాను నాన్న, ఒకవేళ వస్తుందేమో అని అంటే, అది మనకెక్కడికి వస్తుంది, అది మనకేమో వస్తుందిలే అమ్మా, అది బాగా చదువుకున్న వాళ్ళకి వస్తుంది, నీకు రాదులే అని చెప్పి మా నాన్న అన్నాడు. కానీ మా అమ్మ అయితే నువ్వు చదివితే నువ్వు గ్యారంటీగా కొట్టగలవమ్మా అని చెప్పి కొంచెం కాన్ఫిడెన్స్ నాలో ఇచ్చిందనమాట. ఇంకా మా అమ్మ కోసం అని చెప్పి నేను ఆ రోజు కూర్చున్నాను. ఆ రోజు నుంచి రాత్రి 11 గంట ఏ టైం అయ్యేదో తెలీదు, అంత టైం వరకు చదువుతూనే ఉండేదాన్ని. నాకు అంత చదువు వచ్చేది కాదు కాబట్టి ఎలాగన్నా కానీ నేను 3IIIT సీట్ కొట్టాలి అనే ఉద్దేశం మీద ఉండి చాలా గట్టిగా చదివాను. చదివేసరికి ఇంకా అద్భుత రీతిగా నిజంగా అంత చదువు రాని నాకు దేవుడు 10th క్లాస్లో మండల్ ఫస్ట్ వచ్చిందండి. మండల్ ఫస్ట్ వచ్చిన తర్వాత నాకన్నా చదివిన నేను ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా నాకన్నా ఒక 20 మెంబర్స్ ముందు ఉంటారు, ఆ 20 మెంబర్స్ తర్వాత నేను. సో ఓకే వస్తాయి, మార్క్స్ వస్తాయి అనుకున్నాను కానీ నాకైతే మండల స్థాయిలో వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. కానీ దేవుడు గొప్ప రీతిలో నన్ను అలా ఆ విధంగా నిల్చోబెట్టాడు. మా నాన్న ఉద్దేశం ఒక్కటే అనమాట, అంటే నాకు 10th ఇంటర్తో హెల్త్ ఎలాగో బాగుండదు కదా, 10th ఇంటర్తో మానిపించేద్దామని చెప్పి తను అనుకున్నారు. ఆ తర్వాత ఇంటర్, ఒకవేళ ఇంటర్ చదివితే నువ్వు పోలీస్ కానిస్టేబుల్ అవ్వమ్మా అని చెప్పి మా నాన్న అన్నాడు. అయితే మా నాన్నకి పోలీస్ అంటే అబ్బాయిలు ఎవరు లేరు కాబట్టి నన్ను ఒక అబ్బాయిగా ఒక పోలీస్ అవ్వాలి అని చెప్పే మా నాన్న కల కోసం నేను ఇంకా అది అలాగ నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఎవరు అడిగినా నువ్వేమవుతావంటే నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి, పోలీస్ ఆఫీసర్ని అవ్వాలని చెప్పేసి నా డ్రీమ్ చెప్పేదాన్ని. అక్కడ మా సార్లు అడిగేవారు, అమ్మ అది నాన్ కోర్ కదా, నువ్వు కోర్లో మరి నువ్వేం చేయమానంటే, లేదు సార్ నాకు పోలీస్ అవ్వాలని ఒక్కటే ఆశ ఉంది అని చెప్పి చెప్పేదాన్ని. ఆ విధంగానే దేవుడు అక్కడ నూజివీడ్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ 6 ఇయర్స్ నూజివీడ్ 3IIIలో చదువుకోవడం జరిగింది. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చాలా స్టార్ట్ అయ్యాయి. మా 6 చదువుకుంటున్నారు, ఒక్కొక్కరికి చదువుకోవడానికి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, మా అమ్మాయిలకి ఇచ్చుకోలేని పరిస్థితులు. అప్పట్లోనే కరెక్ట్గా మా అక్కకి స్టాఫ్ నర్సు పాస్డ్ అవుట్ అయ్యింది, మా కోసం అని చెప్పేసి మా అక్క స్టాఫ్ నర్స్ జాబ్లో జాయిన్ అయిపోవడం జరిగింది. అప్పుడెంత ఒక 2000 రూపాయలకు జాయిన్ అయింది. ఇంకా మా యొక్క స్కూల్స్ మాకు ఫీజులు కానీ ఏమన్నా ఉంటే ట్రావెలింగ్ ఛార్జెస్కి వాటికన్నీ మా అక్కే పెట్టుకునేది. సో దానివలన మేము ఎవరిని ఒక రూపాయి కూడా అడగకుండా దేవుడు ఆ విధంగా మా అక్క ద్వారా మమ్మల్ని నిలబెట్టారనమాట. అయితే బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. కెమికల్ ఇంజనీరింగ్లో అక్కడ హైదరాబాద్ కాన్వెక్షన్ హాల్లో మాకు గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది చేశారు. దాంట్లో ఫస్ట్ నాకే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కూడా నాకే రావడం జరిగిందండి. నేను కూడా ఆ విషయంలో ఎంతగానో ఆనందించాను. అయితే నా ట్రిపుల్ ఐటీ జీవితంలోకి వచ్చేసరికి ఈ నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు నాకు రిజల్ట్స్ రాలేదు. నేను రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో వెయిట్ చేయకుండా ఏం చేసేదాన్ని అంటే ఉపాధి హామీ పనులకు కూడా నేను వెళ్ళానండి. ఉపాధి హామీ పనులకు వెళ్ళిన తర్వాత ట్రిపుల్ ఐటీ సీట్ వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనులకు వెళ్ళానని చెప్పేసి వాళ్ళందరూ ఏదో కొంచెం హైలైట్ చేయడానికి కూడా చూశారు. కానీ దేవుడి దయ వల్ల చక్కగా అక్కడ ఉపాధి హామీ పనులకు వెళ్ళి ఆ వచ్చిన డబ్బు ద్వారా, కొంచెం సంపాదించుకున్న డబ్బు ద్వారా నేను ఇంకా ట్రిపుల్ ఐటీలో కొంచెం ఫైనాన్షియల్గా ఏమన్నా బుక్స్ కానీ దానికి దీనికి పెట్టుకోవడానికి జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిపుల్ ఐటీ జీవితంలోకి వచ్చేసరికి 10th వరకు కూడా ప్రతిరోజు ఎవ్రీడే ఉదయం 4 గంటల సమయంలో 4 గంటలకు నేను ఉదయాన్నే చర్చికి వెళ్ళి ప్రతిరోజు మా చర్చ్ ఆరాధనలో పాల్గొనేదాన్ని. ప్రతిరోజు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది. నెక్స్ట్ బుధవారం, గురువారం, శుక్రవారం చర్చ్లో రాత్రి టైంలో ప్రేయర్ ఉండేది, ఆల్ నైట్ ప్రేయర్ ఉండేది. ఎవ్రీ సెకండ్ సాటర్డే వచ్చేసి గాస్పల్కి వెళ్ళేవాళ్ళం. నెక్స్ట్ ఎవ్రీ సండే వచ్చేసి ఆరాధనలో పాల్గొనేవాళ్ళం. చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీలో ఉన్న నేను ట్రిపుల్ ఐటీకి వెళ్ళేసరికి పరిస్థితులు అన్నీ చేంజ్ అయిపోయాయి అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరాధన చేసుకోవడానికి కానీ ఎలాంటి పరిస్థితులు కనపడలేదు. ఎందుకంటే అక్కడ బయటకు పంపించే ఇవైతే మాకు అక్కడ కనిపించేవి కాదు. ప్రతి ఆదివారం కూడా ప్రేయర్ మిస్ అయిపోయేదాన్ని. కొన్నాళ్ళు చూశానండి, ఒక 4-5 మంత్స్ నేనుగానే ప్రేయర్ చేసుకునేదాన్ని. హోమ్ సిక్ ఉండేది, అదే అప్పుడే ఫస్ట్ టైం బయటకు రావడం కాబట్టి చాలా ఏడ్చుకునేదాన్ని రోజును. అయితే ఈ దానికి తోడు ప్రేయర్ జీవితం, ప్రేయర్ లైఫ్ అనేది లేకపోయేసరికి ఇంకా ఏడ్చుకునేదాన్ని. అయితే కొన్నాళ్ళకి నా బిడ్డ దగ్గర నేనే ప్రార్థన చేసుకోవడం, దేవుడా ఎలాగన్నా కానీ ఇక్కడ ప్రేయర్ ఎలాగన్నా ప్రేయర్ స్టార్ట్ చేయాలి. చాలామంది ఉన్నారు, మా బ్యాచ్ వచ్చేసి 2000 మంది. ఈ 2000 మంది ఉన్నారు, 2000 మందిలో ఎంతమందికి నాకు తెలిసిన గొప్ప దేవుడిని నేను ఎంతమందికి పరిచయం చేయగలను అని చెప్పి ఒక 4-5 మంత్స్ అలా ప్రేయర్ చేసుకునేదాన్ని. ప్రేయర్ చేసుకునే తర్వాత రోజు నా బెడ్ దగ్గర కూర్చొని పాటలు పాడుకొని మోకాలు వేసి ప్రార్థన చేసుకొని ఇంకా అలా ప్రేయర్ చేసుకునేదాన్ని. ఇంకా నా మామూలుగా పాటలు విన్నాక కొంత క్రిస్టియన్ సిస్టర్ సహోదరులు కొంతమంది వచ్చి నా దగ్గర, నువ్వు ప్రేయర్ చేసుకుంటావా, నువ్వు క్రిస్టియన్వా, నాకు ప్రేయర్ చేసుకోవాలని ఆసక్తి ఉంది, నేను జాయిన్ అవ్వచ్చా అని చెప్పేసి ఒకరిద్దరు రావడం జరిగింది. అలాగే మా ముగ్గురితోనే నా బెడ్ మీదే పెట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత ఈ విషయం పక్కన వాళ్ళకి వెళ్ళి తెలిసి నీలిమ మేము కూడా ప్రేయర్కి వస్తాము, మాకు కూడా ప్రేయర్లో జాయిన్ అవ్వాలని ఉంది, నువ్వేమనుకోకపోతే ప్రేయర్ నడిపిస్తావని అంటే, అమ్మో నేను నడిపించడమా, నేను ప్రార్థనలు చేయడం వరకు పాటలు పాడడం వరకు ఓకే, కానీ నడిపించడం అంటే నా వల్ల కాదు అని అనుకున్నాను. ఆ విషయమే దేవుడి కోసం దేవుడి దగ్గర చాలాసేపు ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నన్నైతే నువ్వు నడిపించు, ఇక్కడ దేవుడు నిన్ను ఈ ట్రిపుల్ ఐటీకి నీకు చదువు రాని పరిస్థితుల్లో నిన్ను ఇక్కడికి మండల్ ఫస్ట్లో ర్యాంక్లో నిలబెట్టి నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడంటే ఇక్కడ దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక వేరు. నువ్వు ఇక్కడ అందరితో పాటు నేను ప్రేయర్ చేసుకుంటాను వెళ్ళిపోతాను అంటే కుదరదు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడడం జరిగిన తర్వాత చిన్నగా నేను అక్కడ ప్రార్థన చేయడం, పాటలు పాడటం, నెక్స్ట్ అలాగే చిన్న చిన్న వాక్యాలు మొదలు పెట్టాను. చిన్న చిన్న వాక్యాలు చెప్పడం అంటే కథల రూపంలో, సండే స్కూల్లో నాకైతే ఏవైతే కథలు చెప్పారో ఆ కథల రూపంలో స్టార్ట్ చేశాం. 3-4 ఉన్న పరిచర్య స్టార్ట్ అయ్యి అక్కడ మాకు ఒక బ్లాక్స్ వైజ్గా ఉంటాయన్నమాట. ఒక 250 మెంబర్స్ ఒక బ్లాక్, అలాగే 4 బ్లాక్స్ ఉంటాయి, 1000 మెంబర్స్కి 4 బ్లాక్స్ ఉంటాయన్నమాట. ఆ 250 మెంబర్స్ బ్లాక్లో ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక 15 మెంబర్స్, ఒక 20 మెంబర్స్ వరకు గ్యాదర్ అవ్వడం జరిగింది. ఒకరోజు మా ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్ అటువైపు రావడం జరిగింది. అక్కడ ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ జరుగుతుంటే మేము ప్రేయర్లో బాగా లీనమైపోయాము, ఆరాధన చేస్తున్నాము, చాలా గట్టి గట్టిగా చేసేస్తున్నాము అనమాట. మాకు మాకే తెలియట్లేదు. అయితే ఏంటి ఇక్కడ, ఏంటి ఇంతవరకు ఎప్పుడు ఇలాంటిది ఏం లేదు, ఆయన రావడం అదే ఫస్ట్ టైం అవడంతో ఈ ఇక్కడ ఎవరు ఇలాంటివన్నీ నడుపుతున్నారు, ఇక్కడ మత ప్రచారాలన్నీ చేస్తున్నారా అని చెప్పేసి, అది ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళని నా ఛాంబర్ దగ్గరికి రమ్మని చెప్పండి అని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఒక మేడం గారు వచ్చి నాకు చెప్పారు, ఇలాగమ్మ మేడం సార్ నిన్ను రమ్మని చెప్పారు అని చెప్పి నేను సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను బాగా తిడుతున్నారు, నువ్వు చదువుకోవడానికి వచ్చావా, మత ప్రచారం చేయడానికి వచ్చావా, ఏంటి ఆ కేకలు, ఏంటి ఆ అరుపులు, ఏంటి అంతమంది గ్యాదర్ చేసి ప్రార్థనలు చేస్తావా, చదువుకున్న వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ అని చెప్పేసి నన్ను తిట్టారు. నేను ఏం మాట ఆడలేదు, ఎందుకంటే అధికారులకు లోబడి ఉండమన్నాను కాబట్టి దేవుడు. నేనేం మాట ఆడలేదు, దేవుడు ఎలాగైనా ఇక్కడ కార్యం జరిపిస్తాడు, ఇది దేవుడు పని అని చెప్పేసి నేను చాలా చాలా అంటే చాలా ఆయన తిట్టినా కానీ ఎంత బాధపడకుండా చాలా క్యాజువల్గా నేను రావడం జరిగింది. ఆ తర్వాత సెమీ క్రిస్మస్ ఈవెంట్స్ జరిగాయి, మన సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసాం. ఫస్ట్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సార్ని మేము గెస్ట్గా పిలిచాము. పిలిచినప్పుడు సార్ వచ్చారు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత లాస్ట్లో మేమందరం సార్ దగ్గరికి వెళ్ళి మీ క్రిస్టియన్స్కి నేను ఏ విధంగా సహాయపడగలను అని చెప్పి అని అడిగారనమాట. దేవుడు కూడా ఆ మాట కూడా, దేవుడు మా సార్ ముస్లిము, ఆ మాట కూడా దేవుడే ఆయన నోట పలికించాడు. సో నేను అప్పుడు వెళ్ళాను. వెళ్ళి సార్ మాకు ఇలా ప్రేయర్ చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ లాంటిది లేకపోతే ఎలా ఏదన్నా ప్రొవైడ్ చేసే సార్, మేము అక్కడ ప్రేయర్ చేసుకుంటాం సార్ అని చెప్పి అని అడిగితే, ఫస్ట్ ఆయన నన్ను చూశారు, నువ్వు అప్పుడు నా దగ్గరకు వచ్చింది నువ్వే కదమ్మా అని అన్నారు. ఎస్ సార్ అని అన్నాను. నువ్వు చాలా మొండిదానిలాగా ఉన్నావు, సరే ఓకే, మెస్లో ఒక ప్లేస్ చెప్పానన్నమాట, ఆ మెస్లో మీరు చేసుకోండి సండే అని చెప్పి. ఆ విధంగానే సండే మా ఫ్రెండ్స్ ఒక 20 మెంబర్స్ లాగా మేము గ్యాదర్ అయ్యి ప్రేయర్ చేసుకునే వాళ్ళం. ఈ విధంగా 1 ఇయర్ 1.5 ఇయర్ గడిచిపోయింది. ఇంక గడిచిపోయిన తర్వాత నాలాగే ఇంకొక సహోదరి ఉండేది, ప్రియాంక అని, తను ఇంకొక బ్లాక్లో ప్రేయర్ నడిపిస్తూ ఉండేదన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మెస్లో జరుగుతుందని తెలిసి తన నా దగ్గరకు వచ్చింది. వచ్చి, నీలిమా ఇలాగా నువ్వు ప్రేయర్ నడిపిస్తున్నావని తెలిసింది, నేను ప్రేయర్ అక్కడ కండక్ట్ చేస్తున్నాను, 2 ప్రేయర్లు ఎందుకు, మనందరం ఏకమయ్యి ఒకటే ప్రేయర్ నడిపిద్దాము అని చెప్పి తను చేసినప్పటికీ, అవును అలాగే మనము ఆ విధంగానే నడిపిద్దాం ప్రేయర్ అని చెప్పి చెప్పాను తనకి. మేము ఒక తన దగ్గర నుంచి ఒక 15 మెంబర్స్, నా దగ్గర ఒక 20 మెంబర్స్తో కలిపి ఒక 35 మెంబర్స్కి చిన్నగా స్టార్ట్ అయింది. ఇంకప్పటికీ అబ్బాయిల్లో స్టార్ట్ కాలేదు ప్రేయర్. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయిందని తెలిసిందో అబ్బాయిలు కూడా సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, సార్ని అడగడం జరిగింది, సార్ వాళ్ళకు కూడా ఓకే చెప్పడం. వాళ్ళు బాయ్స్ మెస్లో వాళ్ళు పెట్టుకునే వాళ్ళు గర్ల్స్ మెస్లో మేము పెట్టుకోవడం జరిగింది అనమాట. అలాగే చిన్నగా స్టార్ట్ అయిన పరిచర్య తర్వాత మెస్లో చాలామంది ఇంకా క్రిస్టియన్ ఫాదర్లు, చాలామంది ఫాదర్లు చాలామంది వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఒక 70-80 మెంబర్స్ వరకు దేవుడు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత దేవుడిని అడిగాం, దేవుడా ఇక్కడైతే సరిపోవట్లేదు, ఎందుకంటే పేరెంట్స్ అందరూ వస్తున్నారు. పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇటువైపు చూసి ఒకసారి 2-3 సార్లు మళ్ళీ సార్కు వెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఒక సండే మేము ప్రశాంతంగా కూర్చొని పిల్లలతో మాట్లాడుకోవడానికి వస్తున్నాము, కానీ ఇక్కడ ఇలా ప్రేయర్లు జరుగుతున్నారు, మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ బయట ఎక్కడ కూర్చోడానికి మాకంటూ చాయిస్ లేదు, అక్కడ ఎప్పుడు కూడా ఎవరైనా పేరెంట్స్ వస్తే మెస్లో కూర్చోవాలి. మేము ఇటువైపు ప్రేయర్ జరుగుతుంటే అటువైపు కూర్చోవడం వల్ల వాళ్ళు 2-3 సార్లు కంప్లైంట్ చేయడం వల్ల మళ్ళీ ఒకసారి పిలిచి, అమ్మా ఇలాగా కరెక్ట్ కాదు, ఇంకా ఏం చేస్తా చెప్తారు, ఏం చేద్దాము అని చెప్పి అని అడిగారనమాట. సార్ మాకైతే మేమైతే ఆదివారం అయితే మాకు ప్రేయర్ ఉండాలి సార్, ఆత్మీయ ఆహారం లేకపోతే మాకు కష్టం సార్, మేము ప్రేయర్ చేసుకుంటాం సార్, మేము కొంచెం అందరిని మీరు రిక్వెస్ట్ చేసేసరికి సార్ అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది కట్టించారు. బీటెక్ మా బీటెక్ ఫస్ట్ ఇయర్లో షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది కట్టించారనమాట, అక్కడ మీరు ప్రేయర్ చేసుకోండమ్మా అని చెప్పి చెప్పారు. ఆ విధంగా ఫస్ట్ అక్కడ కాదు, ఫస్ట్ మా హాస్టల్స్లో కింద ఒక సిక్ రూమ్ అని చెప్పేసి ఉండేది, ఆ సిక్ రూమ్లో ప్రేయర్ చేసుకోమనే వాళ్ళు. ఈ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది, మా జనాభాకి సరిపోవట్లేదు, ఆ రూమ్ ఎందుకు ఒక 100 మెంబర్స్ సరిపోతుంది. కానీ ప్రతి వీక్కి వచ్చేసరికి ఆ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గట్లేదు. అయితే మేము దేవుడికి మళ్ళీ మేము ప్రియాంక నేను కూర్చొని దేవుడికి ప్రార్థన చేశాం, దేవా మాకు ఎలాగైనా కార్యం జరిపించండి, సరిపోవట్లేదు, ఆసక్తిగా చాలామంది వస్తున్నారని చెప్పి ప్రార్థన చేసుకునేటప్పటికి దేవుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ మాకు చూపించారనమాట. షాపింగ్ కాంప్లెక్స్లో మాకు ప్రేయర్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. అక్కడ రోజుకి సండేలో మూడు ఆరాధనలు జరిగేవండి. లాస్ట్కి వచ్చేసరికి ట్రిపుల్ IT నుంచి బయటకు వచ్చేసే సమయంకి నియర్లీ ఒక 750 to 1,000 మధ్యలో జనాభా రావటానికి దేవుడు సహాయం చేశాడు. ఎంత గొప్ప కార్యం జరిపించాడంటే, నా యొక్క జీవితంలో ఆ ట్రిపుల్ IT సమయంలో ఒకరోజు ఏమైందంటే, నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో అయిపోయింది, వచ్చేసే సమయంలో ఒకసారి నేను నా ఫ్రెండ్ నేను కలిపి అటువైపు తోటవైపు మామిడి తోటలు ఎక్కువ మామిడి చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట, అలా వస్తున్నాము క్యాంటీన్కి వెళ్తున్నాము, అక్కడ ఒక మామిడికాయల చెట్టు ఎక్కువ మామిడికాయలు ఉన్నాయి, అది నేను చూశాను. నా ఫ్రెండ్ కూడా చూసి మామిడికాయలు చాలా ఉన్నాయి కదా, అవి మామూలుగా ఎవరైనా కోసుకోవచ్చు అనమాట. సో అదంటే నాకు చెట్లు ఎక్కడం వచ్చు, చెట్లు ఎగరొస్తే నాకు వచ్చు, నేను తింటాను నీకు తింటావా అని అంటే అవునని. అయితే నేను అది చూడగానే అట్రాక్ట్ అయ్యి అది పైకి ఎక్కాను. ఎక్కిన తర్వాత ఏమైందంటే, దాని మీద ఈ కరెంటుకి సంబంధించిన వైర్లు ఉన్నాయి, అవి నేను చూసుకోలేదు. ఆ పక్కనే చిన్న చిన్న మామిడికాయలు చాలా ఉన్నాయి, కానీ ఒక పెద్ద మామిడికాయ అనేది అది నన్ను ఆకర్షిస్తుంది అనమాట. దాని వైపుకే నేను చూస్తున్నాను, అది బాగుంది, అదే నేను కొయ్యాలని చెప్పేసి నేను తీసుకెళ్ళి ఏం చేశానంటే, నా రైట్ లెగ్ తీసుకెళ్ళి ఆ వైర్ల మీద వేసేసాను. కాలు వేసేసరికి పెద్ద మంటలు వచ్చేసాయి, మంటలు వచ్చేసి నిప్పులు పడిపోయాయి అనమాట. ఆ ప్లేస్లో దెబ్బకి భయపడిపోయి నా ఫ్రెండ్ భయపడి గట్టి కేకేసింది. నేను ఇంకా అక్కడి నుంచి దూకేశాను. నిజంగా ఏమైపోయింది కూడా ఒక్క క్షణం నాకు తెలియలేదు. బాగా ఎక్కువ మంటలు వచ్చేసాయి, బాగా మంటలు వచ్చేసరికి ఇంకా పడిపోయాను, నా డ్రెస్ కూడా చినిగిపోయింది. అప్పుడు ఇంకా 2 డేస్ తర్వాత అటువైపు వెళ్ళి చూసేసరికి ఆ ప్లేస్లో ఉన్న ఆకులు మొత్తం కూడా మాడిపోయి ఉండటం జరిగింది. నాకు నిజంగా దేవుడు ఆ క్షణంలో చనిపోవలసిన నన్ను దేవుడు తన దేవదూతల్ని కావలా ఇచ్చి నన్ను బ్రతికించుకున్నాడు ఆ రోజు, లేకపోతే నేను ఆ రోజు చనిపోవలసింది. ఎందుకంటే దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక ఉంచాడు. అమ్మా నీకు నీకు ఒక టాస్క్ ఇచ్చాను, ఆ టాస్క్ని నువ్వు కంప్లీట్ చేయాలని చెప్పి. కానీ లాస్ట్లోకి వచ్చేసరికి కొంచెం అటు ఇటు జరగడం జరిగింది. దేవుడు ఒక అలర్ట్ కాల్ కింద నాకు అలర్ట్ చేశాడనమాట. కానీ ఏ విధమైన నొప్పి కానీ ఏ విధమైన చిన్న గాయం కూడా లేదు. దేవుడు ఆ విధంగా నన్ను ఆ రోజు రక్షించుకున్నాడు. ఆ తర్వాత బీటెక్ అయిపోయింది, బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎంత అంటే కనీసం ఒక బుక్స్ కొనుక్కోవడానికి కూడా ఎలాంటి సోర్సెస్ లేవన్నమాట. అయితే నేను ఒక మా అమ్మకు చెప్పాను, అమ్మ అయితే నాకు క్యాంపస్లో ఉంటున్నప్పుడు ఎలాంటి ప్లేస్మెంట్స్కి, నేను కెమికల్ ఇంజనీరింగ్ అవడం వల్ల ఎలాంటి ప్లేస్మెంట్స్కి నేను సెలెక్ట్ కాలేదు. అయితే తర్వాత నేను బయటకు వచ్చేసిన తర్వాత మా అమ్మతో అన్నాను, అమ్మ మరేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది. అమ్మ నేనైతే నేను SI ప్రిపేర్ అవుతానమ్మా, నేను కోచింగ్కి వెళ్తాను, నిన్ను కోచింగ్ తీసుకున్న తర్వాత గ్యారంటీ జాబ్ కొడతాను అని అంటే, అమ్మ నేను కోచింగ్ పంపించేంత డబ్బులు కూడా నా దగ్గర లేవమ్మా అని అన్నది. ఏం చేయాలో తెలియక అలాగే ప్రేయర్ చేసుకున్నాను, దేవుడా నేను ఎలాగన్నా ఎస్ఐ కోచింగ్కి వెళ్తాను, నేను పోలీస్ అవ్వాలని మా నాన్న కోసం, నేను మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు 6 పిల్లలతో, నేను మా నాన్న కోసం నేను ఎలాగన్నా పోలీస్ అవ్వాలని చెప్పి ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఒక సోర్స్ చూపించి ఒక 10,000 రూపాయలని ఒక ఫైనాన్షియల్ ఫైనాన్స్ ఇవి ఇస్తారు కదండి ఫైనాన్స్, వాళ్ళ దగ్గర ఒక 10,000 రూపాయలు ఆయన మాకు అప్పుగా ఇచ్చారనమాట. ఆ 10,000 రూపాయలు తీసుకొని నేను హైదరాబాద్ వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా ఫ్రెండ్ జాబ్ చేసేది, జాబ్ చేయడంతో ఒక 2 మంత్స్ తను నాకు అమౌంట్ హాస్టల్ ఫీజుకి ఇవ్వడం జరిగింది. ఆ 10,000 పెట్టేసి నేను హాస్టల్లో జాయిన్ అయిపోయాను. ఈ టూ మా నా ఫ్రెండ్ 3,000 2 మంత్స్కి ఇచ్చి హాస్టల్లో జాయిన్ చేయించింది. నేను చదువుకున్నాను, చదువుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ నాకు అడగడానికి నాకే ఏదోలాగా అనిపించింది. అక్కడ ఎవ్రీ సండే ప్రేయర్కి వెళ్తూ నేను ప్రేయర్ రిక్వెస్ట్ బయటకు చెప్పేదాన్ని కాదు, కానీ నాలో నేను ప్రేయర్ చేస్తాను, దేవుడా ఏదన్నా సోర్స్ చూపిస్తే నేను కనీసం పార్ట్ టైం జాబ్ అన్నా చేసుకొని చదువుకుంటాను అని చెప్పి. అయితే ఆ విధంగానే అక్కడ చదువుతుండగానే అక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను, 4 మంత్స్ కోచింగ్లో 2 మంత్స్ తీసుకున్నాను. ఇంకా 2 మంత్స్ ఉంది అనక నేను ఒక పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యాను. ఇటువైపు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అటువైపు కోచింగ్ తీసుకుంటూ ఆ విధంగా గడించేసానండి. ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత ఒక బ్రదరు దేవుడు కూడా అది కూడా ఆ బ్రదర్ని ప్రేరేపించారు నాకు తెలిసి. ఇక్కడ నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఆయన ఆ బ్రదర్ నన్ను సిస్టర్ సిస్టర్ అనేవారు, నేను బ్రదర్ అనేవారు. ఆయన వాళ్ళ అంగీలు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఒకరోజు ఎందుకు ఫోన్ చేశారో నాకు తెలియదు, ఫోన్ చేశారు ఏం చేస్తున్నావమ్మా అని అంటే, అన్నయ్య ఇదిగోండి ఇలాగ కోచింగ్ తీసుకున్నాను, ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను, కానీ ఇది అనేది నాకు తృప్తిని ఇవ్వట్లేదు నాకు. ఇలాగా అప్పుడు ఆదిత్య బిర్లా కంపెనీలో జాబ్ వచ్చింది, 30,000 శాలరీ ఇస్తానన్నారు. అది నాకు తెలిసి అప్పటికి అది చాలా ఎక్కువ, నాకు అది చూడంగానే ఆశపడ్డాను. కానీ ప్రైవేట్ జాబ్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. సో నేను నా విషయం గురించి మా అమ్మలకు కూడా చెప్పలేదు, ఇలా జాబ్ వచ్చిందని కూడా చెప్పలేదు. అయితే ఆ బ్రదర్ చెప్పాను ఇలా వచ్చింది, మరి ఇంకా నాకు వేరే సోర్స్ లేదు, జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇంట్లో చూస్తే అమ్మ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అప్పటికి ఒక సిస్టర్కి పెళ్లి చేశామన్నమాట. ఆ పెళ్లి కూడా చాలా కష్టం మీద, చాలా కష్టం మీద అప్పులు చేసి పెళ్లి చేశారు. జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను బ్రదర్ అని అంటే, లేదమ్మా నువ్వు బాగా చదివే అమ్మాయివి, నువ్వు ఎందుకు అలాగా మళ్ళీ ప్రైవేట్ జాబ్లోకి వస్తావు, ఇప్పుడు మేము చూస్తున్నాం కదా సాఫ్ట్వేర్లోకి వచ్చాము, చాలా కష్టం ఉంటుంది, అలా నువ్వు రాంగ్ స్టెప్ తీసుకోకు, నేను రాంగ్ స్టెప్ తీసుకున్నాను, నువ్వు రాంగ్ స్టెప్ తీసుకోకు, నేను నిన్ను ఎంతవరకు అన్నా నేను చదివిస్తాను నిన్ను అని చెప్పి ఆ బ్రదరు ముందుకు వచ్చారనమాట. ఎవ్రీ మంత్ నా యొక్క ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ హాస్టల్ ఫీజు ప్రతిది కూడా ఆ బ్రదరే చూసుకునేవాళ్ళు. నిజంగా ఆ విషయంలో దేవుడు నాకు ఎంతో హెల్ప్ చేశారు. నేను ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోదాం అనుకున్న నా యొక్క ఆలోచనని దేవుడు, నువ్వు వద్దు, నువ్వు ఏదైతే అనుకున్నావో నీ ప్రణాళిక వేరే ఉంది అని చెప్పేసి దేవుడు అక్కడ వేరే బ్రదర్ ద్వారా ఎన్నుకొని నాకు కోచింగ్ సమయంలో నాకు చాలా హెల్ప్ చేశారు దేవుడు. ఆ తర్వాత ఆ బ్రదర్కి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. తర్వాత ఎన్టీఆర్ విద్యోన్నతి ఎగ్జామ్ రాశాను. అదేంటంటే ఫీజు కోచింగ్ ఇస్తారు, తర్వాత నెక్స్ట్ స్టైఫండ్ కూడా ఇస్తారు అనేసరికి ఆ ఎగ్జామ్ రాశాను. దాంట్లో సెలెక్ట్ కావటం జరిగింది. అది 9 మంత్స్ వరకు 8,000 స్టైఫండ్ ఇచ్చి ఆర్సీ రెడ్డి కోచింగ్లో కోచింగ్కి జాయిన్ అయింది. కరెక్ట్గా ఆ టైంలోనే నోటిఫికేషన్ రావటం జరిగింది, ఎస్ఐ నోటిఫికేషన్. దేవుడు నిజంగా ఎంత హెల్ప్ చేశాడు అనుకుని ఆ బ్రదర్కి, అన్న మీరు ఇంకా చాలండి నాకు ఇలా ఎన్టీఆర్ విద్యుత్ వచ్చింది, నాకు ఇలా స్టైఫండ్ వస్తుంది, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అన్నయ్యకి మీరు ఇంకా అమౌంట్ ఇవ్వద్దని అని చెప్పేశాను. నా తర్వాత 9 మంత్స్ అయిపోయింది, 9 మంత్స్ అయిపోయిన తర్వాత 9 మంత్స్ ఇంకా అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అయ్యింది, ఇంకా మాకు నోటిఫికేషన్ వచ్చింది. నేను ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని, గ్రౌండ్కి వెళ్ళి వస్తుండే, గ్రౌండ్కి వెళ్ళి వస్తుండేదాన్ని, నెక్స్ట్ చదువుకుంటుండేదాన్ని. అలాగా 9 నెలలు అయిపోయింది. 9 నెలలు అయిపోయేసరికి దేవుడు నాకు ప్రతిఫలంగా ఎస్ఐ ఎగ్జామ్ రాశాను, దాంట్లో సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఆ ఎగ్జామ్లో కూడా ఎన్నో శోధనలు, ఎగ్జామ్ రాశాను, ఒక బబ్లింగ్ అనేది మిస్ చేసేసి మొత్తం బబుల్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో దానివల్ల నేను ఏంటంటే 40 మార్కులు మిస్ అయిపోయాను అనమాట. ఎంత ఏడ్చానంటే జాబ్ నా చేతి, జాబ్ రాదేమో అని చెప్పేసి కష్టపడ్డాను, దేవుడా నాకు ప్రతిఫలం రాదేమో అని చెప్పి చాలా ఏడ్చాను అనమాట. 40 మార్కులు మిస్ అయిపోయి 211 మార్క్స్ వచ్చాయి, చాలా తక్కువ మార్కులు, నాకు రాదని చెప్పేసి వారం రోజుల పాటు ఏడ్చాను. నిజంగా అప్పుడు దేవుడి మీద కోపడ్డాను కూడా, నేను ఏం చేశానని నన్ను ఇంతలాగా నువ్వు బాధ పెడుతున్నావు, అసలు నీకు ఇది కరెక్టా, నువ్వే అన్నీ అని చెప్పేసి నేను ఉన్నాను, నువ్వేమో నన్ను ఇంతలాగా బాధ పెడుతున్నావు, నేను అందరిలాగా కాదు కదా, నీ వాక్య పరిశోధన చేస్తున్నాను, అందరి పట్ల మంచిగా ఉంటున్నాను, కానీ నువ్వు మాత్రం నాకు అన్ని శోధనలు ఇస్తున్నావు అని చెప్పి దేవుడిని నిందించాను అప్పుడు. కానీ తర్వాత చాలా బాధ అనిపించింది. 1 వీక్ అనేది చాలా నరకం చూశాను నేను. ఆ తర్వాత కొన్నాళ్ళకి కీ పెట్టాడు అనమాట. కీ పెట్టిన తర్వాత నేను చూసుకోలేదు అందులో. ఒక సిస్టర్ చూసి, నీలమా మీ జోన్లో మీ కమ్యూనిటీలో నువ్వే ఫస్ట్ ఉన్నావు అని చెప్పి చెప్పారనమాట. చెప్పేసరికి అచ్చా అలా ఏం జరగదు, ఈ మార్క్స్ అనేవి చాలా తక్కువ, ఇది నాకు రాదు, నేను వదిలేసుకుంటాను, ఎందుకంటే నేను చెప్పాలనుకుంటున్నాను కదా, నేను చాలా బాగా చదివేదాన్ని, అసలు 3AA కి వెళ్ళిన తర్వాత కూడా చాలా మెరుగయ్యాను, చాలా బాగా చదివేదాన్ని. కోచింగ్ సెంటర్లో కూడా అందరూ నా యొక్క అంటే చురుకుదనాన్ని, ఆన్సర్ చెప్పే విధానాన్ని చూసి అమ్మాయికి గ్యారంటీకి జాబ్ వచ్చేస్తుందని, సార్లు కూడా ఏ టెస్ట్లు కండక్ట్ చేసినా కానీ అందరు టాప్ 3లో నా పేరు ఉండేది. సో అందరు కూడా ఈ అమ్మాయికి ఓపెన్లో వచ్చేస్తుందని అనుకున్నారు. నేను కూడా ఫస్ట్ కీ చూడనంత వరకు నేను కూడా అలాగే అనుకున్నాను. ఎప్పుడైతే మరుసటి రోజు ఎగ్జామ్ అయిపోయిన మరుసటి రోజు కీ చూసి ఒక బబ్లింగ్ అనేది మిస్ చేశాను, ఇంకా నాలో హోప్స్ పోయాయి, నాకు ఇంకా రాదు అని చెప్పేసి ఉండిపోయాను. ఇంకా గ్రూప్ 2 కూడా ఎగ్జామ్కి సరిగ్గా చదవలేదు, నేను ఇంకా రాయను, ఏం రాయను, ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను అని చెప్పి సైలెంట్గా ఉండిపోయి నేర్చుకుంటా. అయితే తర్వాత రిజల్ట్స్ ఇచ్చారు. రిజల్ట్స్ ఇచ్చినప్పుడు నిజంగానే అది ఆశ్చర్యం. ఆ రోజు కూడా నేను చూసుకోలేదు. ఆ రోజు రాత్రి మా ఫ్రెండ్ ఒక బ్రదర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి రాత్రి 12 అవుతుంది ఫోన్ చేశారు. ఈ టైంలో ఎందుకు చేస్తున్నారబ్బా అనుకున్నాను. అనుకుంటే, నిల్మానికి జాబ్ వచ్చింది, మీ జోన్లో నీదే ఫస్ట్ నేమ్ ఉంది అని చెప్పి అన్నారు. నాకు నిజంగా అసలు ఆశ్చర్యం చెప్పుకోలేకపోయినా. అసలు ఎంత ఆశ్చర్యపడ్డానంటే ఆ క్షణాన్ని ఏం చేయాలో తెలియక నిజంగా ఎక్కడ ఆ పైన టెర్రస్ పైన అక్కడే మోకాలు వేసేసి ప్రార్థన చేసేస్తున్నాను. దేవుడా నిజంగా నా పట్ల నువ్వు ఎంతో తండ్రి, ఫస్ట్ నుంచి కూడా ఎంతో మేలు చేసుకుంటూ వచ్చావు, ఇది కూడా నేను రాదు అనుకున్నా చేజారిపోయిన జాబ్ను కూడా నాకు ఇచ్చావని చెప్పేసి ఎంతగానో వందనాలు తెలియజేసుకున్నాను. అయితే 6 ఆడపిల్లలు కావడంతో ఇంకా అందరూ పెళ్ళిడికి వచ్చేసరికి మా అమ్మ నాన్న పేరు నాకు జాబ్ రాకముందు ఒక అక్క శ్యామ్ల కొక్కతే, 2 అక్క ఒక్కతే స్టాఫ్ నచ్చుగా చేసేది, తన యొక్క శాలరీ అలాగే ఇంక్రీజ్ అవుతూ 8,000 వరకు వచ్చిందనమాట అప్పట్లో. అమ్మాళ్ళు చాలా మదన పడిపోతూ ఉండేవారు, ఎలాగా వీళ్ళని ఎలాగా పెళ్లి చేయాలి, చూసుకుంటే ఎలాంటి సోర్సెస్ లేవని చెప్పేసి వాళ్ళు ఒక మనోవేదన పెట్టేసుకొని ఎలా అయిపోయారంటే చాలా ముసలవాళ్ళలాగా అయిపోయి ఒక రకంగా హెల్త్ పాడైపోయి చాలా ఘోరంగా అయిపోయారనమాట. ఆ తర్వాత నాకు ఈ జాబ్ వచ్చిందని ఎప్పుడైతే తెలిసిందో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత కొంచెం వాళ్ళు నిబ్బరం ధైర్యం వచ్చి కొంచెం బాగున్నారనమాట. ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నా జాబ్లో నా యొక్క జీవితం అనేది కొంచెం అటు ఇటు అయిందనమాట. నా ఆధ్యాత్మిక జీవితం అనేది కొంచెం అటు ఇటు అయింది. నా ప్రేయర్ చేసుకోవడానికి అక్కడ కూడా ఏం సోర్సెస్ ఉండేవి కాదు. కానీ దేవుడు, నేను అనుకునేదాన్ని, దేవా ఎలాగన్నా కానీ నీవు ప్రతి దగ్గర కూడా నీ ద్వారాన్ని తెలుస్తావు ప్రభా. నేను ఆ విధంగానే ప్రేయర్ చేసుకునేదాన్ని. ప్రేయర్ చేసుకున్న తర్వాత ప్రతి సండే ప్రేయర్కి వెళ్ళడం, నా ఇండివిజువల్ ప్రేయర్ చేసుకోవడం, ఈ విధంగా ట్రైనింగ్లో అయిపోతూ ఉండేది. అయితే మా ఫ్రెండ్స్ కొంతమంది దివ్య రచన, నెక్స్ట్ భవాని, సూర్య వీళ్ళందరూ కలిపి మనము చిన్న చిన్నగా ప్రేయర్ చేసుకుందాము అని చెప్పి వాళ్ళు అన్నారనమాట. దాని తర్వాత కొన్నాళ్ళు దివ్య వాళ్ళ రూమ్లోను మా రూమ్లోనూ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడే మహల్లో కొంతమంది గ్యాదర్ కావడం, ఆ గ్యాదరింగ్లో మేము కూడా అలా పార్టిసిపేట్ చేయడం, ప్రతిరోజు అలా ప్రేయర్ చేసుకునేవాళ్ళం. నిజంగా దేవుడు అక్కడ కూడా మాకు ఎవ్రీడే ప్రేయర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేశారు. అయితే మధ్యలో ట్రైనింగ్ మధ్యలో కొన్నాళ్ళ తర్వాత ఏంటంటే నేను ప్రేయర్కి వెళ్ళడం అంటే లోకాషులకి కొంచెం అట్రాక్ట్ అయిపోయాను అనమాట. లోకాషులకి అట్రాక్ట్ అయిపోయి ఉదయం సండే వచ్చేసరికి ప్రేయర్ నుంచి నామకార్థంగా ప్రేయర్కి వెళ్ళేదాన్ని, ప్రేయర్ నుంచి వచ్చేసేదాన్ని. ప్రేయర్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా అవుటింగ్ కాటు ఇటు తిరుక్కొని వచ్చేసేవాళ్ళం. ఇంకా ఆ విధంగా డే మొత్తాన్ని అవ్వగొట్టేసేదాన్ని. అయితే దేవుడు మళ్ళీ ఒక రకమైన పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నన్ను నెగ్గించాడనమాట. ఏమైందంటే ట్రైనింగ్ మధ్యలోకి వచ్చేసరికి నాకు ఎస్ఐ జాయింట్స్ పెయిన్ అని చెప్పేసి వచ్చేసింది. దానివల్ల ఎంత హెల్త్ ప్రాబ్లం వచ్చేసిందంటే నడవలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని, చాలా ఇబ్బంది పడి అన్ని రకాలైన స్కాన్లు తీపించాము. అయితే చెప్పుడు నీకు ఎస్ఐ జాయింట్స్ పెయిన్ ఉన్నాయమ్మా, ఇది చాలా టైం పడుతుంది, నీకు ఒక 3 మంత్స్ అన్నా టైం పడుతుంది, ఈలోగా నువ్వు అసలు రన్నింగ్ కానీ ఇవేమీ చేయకూడదు అని అన్నారు. ఇదేంటి దేవుడు అసలు నేను ఏం చేశానని చెప్పేసి, ఎలాగా ఇప్పుడు అని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు దేవుడు నన్ను క్షమించు, నేను అటు ఇటు కొంచెం తలకిందులైన నా ప్రార్థన జీవితము, నన్ను క్షమించి ప్రభావ అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత అధికారులతో మాట్లాడి దేవుడు నా ఫ్రెండ్ ప్రాబ్లం సార్కి ప్రాబ్లం చెప్పడం చెప్పింది. చెప్పగా సార్ ఏం చెప్పారంటే, అమ్మ పర్వాలేదు, నువ్వు వచ్చి ఇక్కడ ఓన్లీ నీ ప్రెజెన్స్ ఉంటే చాలు, నువ్వేమి ట్రైనింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదని నాకు ఒక నెల రోజుల పాటు ఆయన నాకు ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. క్లాసెస్కి కూడా ఎక్సెప్షన్ ఇచ్చారు, నువ్వు రావసరం లేదనమ్మా, ఒకవేళ కావాలనుకుంటే వచ్చి హాజరవ్వు, ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్లు అలాంటివి ఏమైనా ఉంటే, లేదంటే బ్యారక్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పేసి అప్పుడు అధికారులతో మాట్లాడి దేవుడు నాకు ఆ విధంగా హెల్ప్ చేశారు. తర్వాత నేను రికవర్ అవ్వడం జరిగింది, బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత 2018లో ఇంట్లో శోధనలు మొదలయ్యాయి అన్నమాట. ఒకే ఒక అక్కకు పెళ్ళి అయ్యింది, ఇంకా మిగతా ఎవరికి పెళ్ళి అవ్వలేదు, ఇంకా 5 ఉన్నారు, 5 పెళ్లి చేయాలని చెప్పేసి ఇంకా లోకం కొంచెం పొడుస్తుండగా మా నాన్న చాలా మదన పడిపోయాడు. మదన పడిపోయిన తర్వాత ఏమైందంటే అలాగా ఎఫెక్ట్ అయిపోయింది, హెల్త్కి ఎఫెక్ట్ అయిపోయి అలాగా ఆలోచిస్తూ హెల్త్కి ఎఫెక్ట్ అయిపోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా తగ్గిపోయి చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయారు. ప్లేట్లెట్స్ అనేవి 14,000 పడిపోయి. మా నాన్న అప్పట్లో డ్రింక్ చేసేవాడు, డ్రింక్ చేసి ఒకటే ఒక మాట అన్నాడు అప్పట్లో నాతో, అంటే నేను, నాన్న ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నలుగురిలో వెళ్ళి చక్కగా బతుకుతుంటుంటే నువ్వు వెళ్ళి ఇలా డ్రింక్ చేస్తూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే, మా నాన్న అప్పట్లో ఉన్న ప్రజలకి వాటికి ఏమన్నాడంటే, అయితే నువ్వు జాబ్ తెచ్చుకో, జాబ్ తెచ్చుకుంటే నేను మానేస్తాను అని అన్నాడు అనమాట. అప్పట్లో నేను మా నాన్న అనేదానికి నేను జాబ్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకోవడం కూడా జరిగింది. మా నాన్న కోసం, మా అమ్మ కోసం నేను 10th క్లాస్ మండల్ ఫస్ట్ రావడం జరిగింది. మా నాన్న కోసం నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. అయితే 2018లో అలాగా ఆ డ్రింకింగ్ ఎఫెక్ట్ ఇదంతా కలిపి ఒకేసారి కుట్టేసి ప్లేట్లెట్ కౌంట్ అనేది ఒకేసారి పడిపోయి చాలా సివియర్ కండిషన్లోకి వెళ్ళిపోయారు. నేను అప్పుడు ఎక్స్ట్రీమ్స్ అఫెక్టెడ్ ఏరియా పిఎస్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఈ విషయం చెప్పలేదు, నేను ఎక్కడ బాధపడతానేమో అని చెప్పి చెప్పలేదు. ఆ కేర్ హాస్పిటల్లోనే మా నాన్న ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే మా అక్క ఫోన్ ఇంకా సిచ్యువేషన్ అనేది చాలా కండిషన్ చాలా ఘోరంగా వెళ్ళిపోతుంది. కానీ ఆ రోజు మాత్రం ఆ రోజు నైట్ నాకు ఫోన్ చేయకుండా నాకు ఫోన్ చేయకుండా కానీ మా అక్క మా బావ వాళ్ళిద్దరు ఏమన్నా వాళ్ళ డెసిషన్ వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకుంటే ఆ రోజు మాత్రం సిచ్యువేషన్ మాత్రం అండర్ కంట్రోల్లో ఉండేది కాదు. అయితే ఆ రోజు రాత్రి ఆ ఒక్కరోజు రాత్రి గడువు ఇచ్చారంటే ఈ రోజు రాత్రికి మాత్రం ఏమన్నా జరగచ్చు, కోమాలోకి వెళ్ళిపోయారంటే రికవరీ చేయడం చాలా కష్టం అవుతుందని చెప్పగానే వాళ్ళు ఇంకా భయపడి నాకు ఫోన్ చేసి చెప్పగానే చాలా ఏడ్చుకున్నాను. మొక్కలు వేసి అక్కడే ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే దేవుడు అప్పుడు నేను మామూలుగా ఆ రాత్రి టైంలో నేను మా బ్యాచ్మేట్స్ గ్రూప్లో ఇలా మెసేజ్ పెట్టడం జరిగింది. పెట్టేసరికి మా ఫ్రెండ్స్ నిజంగా ఆ రాత్రికాల సమయంలో అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. మేము ఇక్కడే ఉన్నాము, కావాలంటే మేము వెళ్తాము, ప్లేట్లెట్స్ మేము ఇస్తాము, బ్లడ్ ఇస్తాము, బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పి అందరూ వెళ్ళడం జరిగింది. అందరూ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఒక 10 మంది వరకు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ప్రేయర్ చేసే బ్రదర్స్ వీళ్ళందరూ ఒక 10 మంది వరకు వెంట వెంటనే ఆ టైంలో బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ఒక 3 మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళ ప్లేట్లెట్స్ ఎక్కించిన తర్వాత మా నాన్న హెల్త్ అనేది రికవర్ అయ్యింది. నిజంగా దేవుడు మా నాన్న కూడా నేను అప్పుడు నా చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నన్ను రక్షించాడు. తర్వాత మా నాన్న చావు బ్రతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నను కూడా రక్షించడం జరిగింది. అయితే ఇక్కడ ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ తర్వాత సిటీ పోస్టింగ్ ఇచ్చారు. సిటీ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత నా ప్రేయర్ జీవితం 0 అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క బిజీలో నేను ప్రేయర్ చేసుకోలేకపోయేదాన్ని ఉన్న ప్రెజర్స్కి టెన్షన్స్కి అన్నింటికి కూడా ప్రేయర్ని అయితే కంప్లీట్గా పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత నేను అంటే కొన్ని కొన్నిసార్లు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనిపించేది, కానీ నాకు అనిపించేది నేను అవసరానికే దేవుడిని వాడుకుంటున్నాను, నాకు అవసరం వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఆయన నేను ఏది అడిగితే అది నాకు అనుగ్రహిస్తున్నారు, కానీ నేనే తప్పు చేస్తున్నాను అని చెప్పేసి ఒకవేళ నాలో రియలైజేషన్ వచ్చినప్పుడు కూడా నేనే ప్రార్థన చేసేదాన్ని కాదు. ఈ విధంగా 2019 మేలో నేను పోస్టింగ్లోకి వచ్చిన తర్వాత నా ప్రేయర్ జీవితం అనేది 0 అయిపోయింది. ప్రేయర్కి అసలు ప్రేయర్కి టైం ఇచ్చేదాన్ని కాదనమాట. ఈ నెక్స్ట్ ఈ బందోబస్తులు, ఈ గుడ్ల దగ్గర బందోబస్తులు ఇవన్నీ చూసి ఇంకా చిరాకు వచ్చేసింది. ఏంటి ఈ ఉద్యోగం ఏంటి, నా ప్రేయర్ జీవితానికి చాలా దూరం చేసేస్తుంది, చేయకూడని పనులన్నీ చేపిస్తుంది నా చేత, నీ ఉద్యోగం ఏంటి అని చెప్పేసి నేను అసలు మానేద్దామని చెప్పే ఆలోచన నాలో వచ్చింది. కానీ ప్రేయర్కి మాత్రం ప్రేయర్ చేసుకునేదాన్ని కాదు, బైబిల్ కూడా చదివేదాన్ని కాదు. ఎంతగానో దేవుడు అమ్మ పర్వాలేదు నువ్వు వెళ్ళు అన్నగాన నేను మాత్రం అసలు వెళ్ళేదాన్ని కాదు. అయితే మళ్ళీ దేవుడు అప్పుడు కూడా నాకు ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఆ రోజు 13 రాత్రి నైట్ రౌండ్స్ చేసేసి వచ్చేసాను. మళ్ళీ 14 మధ్యాహ్నం స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్ నుంచి స్టేషన్కి 12 వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్నం తినడానికి అని చెప్పేసి 2 సమయంలో 2:30 సమయంలో నేను అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తుంటే అప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో నాకే తెలియదు. అప్పుడు ఏదో సంథింగ్ ఏ ఆలోచనలో కూడా ఉన్నాను ఆ వర్క్ డిపార్ట్మెంట్ వర్క్ ప్రెషర్లోనే ఆలోచిస్తూ వెళ్తున్నాను. అయితే ఈలోగా హైవేకి చేరుతున్నాను. ఒక 10 మీటర్స్ ఉందనగా రోడ్డు మీద ఒక కారు పెట్టేశారండి. రోడ్డు మీద కారు వెళ్తూ అక్కడ స్టాప్ చేశారు. నేనేంటి నేను క్యాజువల్గానే వెళ్ళిపోతున్నాను, ఆ రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాను. నేను కరెక్ట్గా వెళ్ళేసరికి ఆ రైట్ సైడ్ డోరు ఒక ముసలాయన, ఆయనకు తెలీదు ఎటువైపు డోర్ తీయాలి ఏంటి అనేది తెలియక ఆయన ఏం చేశారంటే ఆ ముసలాయన కార్ డోర్ కరెక్ట్గా నేను వెళ్ళేసరికి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట అది డోర్ ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేసేసరికి ఆ డోర్ వచ్చేసి నా అద్దంకి తగిలింది. అద్దంకి తగిలేసరికి ఆ ఫోర్స్ని నేను తట్టుకోలే కాయలేక పడిపోయాను, రోడ్డు మీద పడిపోయాను అనమాట. పడిపోతే నేను ఏమనుకున్నాను, అయిపోయాను ఇంకా అని అనుకున్నాను. హెల్మెట్ ఉండటం వల్ల తల ఫోర్స్ఫుల్గా రోడ్డుకు గుద్దుకుంది. హెల్మెట్ ఉండటం వలన ఏమైందంటే అది కొంచెం నా తలకి ఏం అవ్వలేదు. కానీ నిజంగా అప్పుడు ఆ రోడ్లో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, వెళ్తూ 1 వే కాబట్టి, ఒక 10 మీటర్స్ హైవే కాబట్టి 1 వేలో వెళ్తా, అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. అయితే నిజంగా దేవుడు అప్పుడు ఎటువంటి వెహికల్ కూడా ఆ టైంలో నేను రోడ్డు మీద పడిపోయినప్పటికీ ఎటువంటి వెహికల్ రాలేదు. లేకపోతే నిజంగా అప్పుడే ఏదో ఒక వెహికల్ నా మీద నుంచి వెళ్ళిపోయేదేమో. అక్కడ కూడా దేవుడు నాకు ఎంత హెల్ప్ చేశారు. అయితే ఓకే, నా తలకి ఏం అవ్వలేదు, నాకు ఏం అవ్వలేదు, నేను లేచిపోదామని చెప్పి లేస్తుంటే నేను లేవలేకపోతున్నా, ఏమవుతుందో తెలియలేదు, ఏమైంది నా కాలుకి ఏమైంది అని చెప్పేసి భయపడిపోతున్నా. భయపడిపోతే ఒక 4 వచ్చి నన్ను లేపారనమాట, జెంట్స్, ఒక అమ్మాయి 3 జెంట్స్ వచ్చి నన్ను లేపారు. లేపేసరికి లేచాను, లేచి ఇంకా ఒక అడుగు వేసేసరికి కాలు జారిపోయింది. అసలు కాళ్ళ కింద నెక్స్ట్ నా మోకాళ్ళ కింద సంబంధం లేనట్టు జారిపోతుందనమాట. ఒక రకమైన గొప్ప పెయిన్ వచ్చేసింది. పెయిన్ రాగానే ఆయన కారులోనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు. నేను వెంటనే నా అసిస్టెంట్ అయినటువంటి ఎఫ్రాయిమ్ ముత్యాలుకి ఫోన్ చేశాను. ఇలాగ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పంగానే తను ఆ యొక్క హాస్పిటల్కి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నాతో పాటే ఉన్నారు, నాతో పాటే ఉండి నాకు ఎంత హెల్ప్ చేశారు. ఫస్ట్ ఆయన అన్నారు, ఏం లేదమ్మా పర్వాలేదు తగ్గిపోయింది అని అన్నారు. 2 డేస్ చూడు, 2 డేస్ చూసిన తర్వాత కూడా ఏమన్నా ఇబ్బంది ఉంది అని అంటే అప్పుడు చూద్దాం అని అన్నారు. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే అందులో లెగ్మెంట్స్ కట్ అయిపోయి, రైట్ మిడిల్ మెనిస్కస్ మొత్తం ఫుల్ టేర్ అయిపోయింది. నెక్స్ట్ లోపల మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అనేవి జరిగాయి అన్నమాట. ఈ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవ్వటం వలన అది 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 మొత్తం తగ్గడానికమ్మా ఫస్ట్ నీకు ఒక 15 డేస్ పాటు నీకు టైం పడుతుంది, అది మొత్తం చిన్న చిన్న కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అనేవి మొత్తం సెట్ అవ్వడానికి. ఆ తర్వాత నీకు ఆపరేషన్ పడుతుంది అని అన్నారు. ఆపరేషన్ పడుతుంది అనేసరికి నాకు నిజంగా నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంతవరకు ఎంత యాక్టివ్గా ఉండేదాన్ని, అలాంటి దాన్ని ఈ ఆపరేషన్ అనేసరికి ఒక రకమన్న ఆందోళన వచ్చేసింది. నేను నిజంగా చెప్తున్నాను, ఆ టైంలో కూడా నేను ప్రార్థన చేసుకోలేదు. ప్రార్థన చేసుకోకుండా, ఎందుకంటే నా అవసరానికి ప్రార్థన చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నానని చెప్పి నేను ప్రార్థన చేసుకోలేదు. ఏదైతే అదే అయ్యింది అని చెప్పేసి ఇంక మూవ్ ఆన్ అయిపోయింది. అయితే డాక్టర్స్ అన్నారు, ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత ఈ మిడిల్ మెనిస్కస్, నెక్స్ట్ ఎల్సిఎల్, ఎన్సిఎల్, ఇది రైట్ లెగ్మెంట్స్ కట్ అయిపోయామా, 2 గ్రేడ్ 2లో టేర్ అయిపోయి, 2 మిడిల్ మెనిస్కస్ను ఏసీఎల్ అనేది ఫుల్ డ్యామేజ్ అయిపోయినాయి అని చెప్పి చెప్పారనమాట, ఆపరేషన్ చేయాలి అని చెప్పి. తర్వాత ఈ విషయం మా అమ్మకు తెలిసి మా అమ్మ చాలా ఏడ్చింది. నేను ముందు నుంచే నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను, నువ్వు రాంగ్ వేలో ప్రయాణిస్తున్నావు, నువ్వు జాబ్ వచ్చిన తర్వాత దేవుణ్ణి ఉండట్లేదు, ప్రార్థన జీవితం తగ్గిపోయింది, చర్చిలో పాటలు పాడట్లేదు, పొద్దున్నే చర్చికి వెళ్ళట్లేదు, నేను హెచ్చరిస్తూనే ఉన్నాను కానీ నువ్వు నా మాట వినలేదు అని అంటే, మా అమ్మ అప్పటికి నాలో రియలైజేషన్ వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళలేదు, ఎందుకంటే నేను తప్పు చేస్తున్నాననే ఫీలింగ్లోనే నేను వెళ్ళలేదన్నమాట. ఆ తర్వాత ఆపరేషన్ కూడా దేవుడు విజయవంతం చేశాడు. ఆ తర్వాత నిజంగా నా కాళ్ళు ఇంకా నాకు రాదేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. మొన్నటి వరకు కూడా అసలు సరిగ్గా నడవలేకపోయేదాన్ని, ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ 1 వీక్ అంతా అవుతుంది, ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంది నా కాలు. కానీ మొన్నటి వరకు ఏమనుకున్నానంటే ఇంకా నా కాలు రాదు, నేను ఇంకా నడవలేను, చాలా చిన్నగా, ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా నడిచేదాన్ని. అక్కడ తర్వాత డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అమ్మో ఎలా బందోబస్తులు ఉంటాయి, ఎలాగ ఒక 2.5 మంత్స్ సిక్లోకి వెళ్ళిపోయాను. సిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రొబేషన్ ఎక్స్టెండ్ అయిపోయింది, అన్నీ ఇవే ఆలోచనలు అనమాట, బందోబస్తులు ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత సిఐ గారు, నిజంగా దేవుడు సిఐ గారి చేత నా పట్ల మళ్ళీ మేలు చేశారు. మా సిఐ గారు, అమ్మ నువ్వేం చేయొద్దు, నువ్వు వచ్చి స్టేషన్లో వచ్చి కూర్చో చాలు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ టైంలో వస్తావో ఓన్లీ వచ్చి రోల్ కాల్ చేసుకుని వెళ్ళిపో చాలు, ఇంకేం చేయొద్దని అన్నారు. ఆ విధంగానే దేవుడు నిజంగాను ఒక 4 మంత్స్ వరకు, నేను జాయిన్ అయిన తర్వాత ఒక 4 మంత్స్ వరకు నేను అలాగే ఏ ఉద్యోగంకి వెళ్ళకన్నా అలాగే స్టేషన్కి వస్తూ వెళ్ళిపోతూ వెళ్ళిపోయాను. కొన్నాళ్ళకి దిశ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత అలాగల్లా కొంచెం కాలు రికవర్ అయింది, పూర్తిగా అయింది అని చెప్పాను కానీ కొంచెం అయింది. కానీ నా ఆధ్యాత్మిక జీవితం మాత్రం ఏం లేదు, జీరో అయిపోయింది. నాకు నా జూనియర్స్ ఫోన్ చేస్తున్నారు అక్క, ప్రతి విషయంలో వాళ్ళు నాకు ఫోన్ చేసి అక్క ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, ఇలా ప్రేయర్ చేయండి అక్క అని చెప్పి. 2018 వరకు నేను బాగానే చేసేదాన్ని. 2018 తర్వాత వాళ్ళు ఫోన్ చేసినా కానీ నాకు ఒక రకమైన ఆత్మన్యూనత భావం అనమాట. నేను ఇప్పుడు చేయలేను, ఒకప్పుడు నీలమని కాదు. ఒకప్పుడైతే ఎంతో ప్రేయర్ఫుల్గా ఉండేదాన్ని. ఏ దేవుడు ఏం చేసినా కానీ, నేను ఏ ప్రార్థన చేసినా కానీ మొండి పట్టుదలతో చేసి అది ఎలాగైనా సాధించుకునేదాన్ని. దేవుడు ఆ విధంగా కార్యాలు జరిపించేవాడు చాలను. ఆ విధంగా అందుకనే చెప్పి వాళ్ళు ఫోన్లు చేయగా నేను అసలు వాళ్ళ ఫోన్లు కూడా లిఫ్ట్ చేసేదాన్ని కాదు. వాళ్ళు మెసేజ్లు పెట్టేవారు, అక్క ప్రేయర్ చేయండి అక్క, ఇలా బాగోట్లేదు, లేకపోతే వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తే నాకు ఒక రకమన్న గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. గిల్టీ ఫీలింగ్ వచ్చేసే అయినప్పటికీ కూడా నాలో అసలు మార్పు వస్తుంది కానీ నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. నేను ఒకటే అనుకునేదాన్ని, ఈ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తే కానీ నేను నా జీవితాన్ని నేను మళ్ళీ రికవర్ చేసుకోలేనని చెప్పి. ఈ విధంగా ఈ మీన్ వైల్లోనే దేవుడు నిజంగా ఎంత అద్భుతాన్ని చేశాడు అని అంటే, పడిపోయిన పూర్తి స్థాయిలో ఆత్మీయ స్థితిలో పడిపోయిన నా జీవితాన్ని మళ్ళీ నిలబెట్టడానికి SFJ టీమ్ తరఫున మహేశ్వర్ రూపంలో SFJ టీమ్ తరఫున రూపంలో దేవుడు మళ్ళీ నా జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకునే భాగ్యాన్ని ఇచ్చారు. అయితే మమ్మల్ని యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత అన్న ఒకసారి కాల్ చేశారనమాట. కాల్ చేసి అప్పుడు నా ప్రొఫైల్ పిక్ చూశారు. నేను బైబుల్ పట్టుకొని నేను ఉన్న ప్రొఫైల్ పిక్ చూసి అన్న నాకు ఫోన్ చేశారు, అమ్మా నీలిమ నీ ప్రొఫైల్ పిక్ చూసి చాలా ఆనందపడ్డానమ్మా, బైబుల్ పట్టుకొని చూశానంటే. నేను నిజం చెప్తున్నాను కదండి, అప్పటికి ఇంకా నా జీవితం, నా ఆధ్యాత్మిక జీవితం ఇంకా మెరుగవ్వలేదు. ఇంకా అప్పుడు అన్నతో మాట్లాడుతున్నాను కానీ ఒక రకమైన నాలో న్యూనతాభావం అనమాట. నేను ప్రేయర్ చేసుకోవట్లేదు, వాక్యం చదువుకోవట్లేదు అని చెప్పి నేను అన్నతో అన్న నా జీవితం మొత్తం పడిపోయింది, నా ప్రార్థన జీవితం పడిపోయింది. నేను ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని అని అంటే, మా దేవుడు నీ పట్ల వేరే ప్రణాళిక కలిగి ఉన్నాడమ్మా, నువ్వు ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకున్నాడంటే నీ ద్వారా అనేక కార్యాలు చేయడానికి దేవుడు ఆసక్తితో ఉన్నాడు, దేవుడు ప్రణాళిక నీ పట్ల వేరుగా ఉన్నదని చెప్పి అన్న నన్ను మోటివేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను అప్పటి నుంచి కొంచెం చిన్నగా ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మొన్న విజయవాడ నుంచి వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీట్ అయ్యాను. ఫస్ట్ టైం మీట్ అయిన తర్వాత లోదరబాబు ఎస్ఐ సార్ కూడా, సార్ నా ఆధ్యాత్మిక జీవితం పడిపోతుంది సార్, నేను ఈ జాబ్లో ఎందుకు ఉండాలి, నాకు దేవుడు ఇచ్చాడు ఈ జాబు, దేవుడు ఇచ్చింది, దేవుడి కోసం నేను అసలు పని చేయలేకపోతున్నాను, నేను అసలు వద్దు సార్ నేను ఉండను సార్ అని అంటే సార్ కూడా చాలా మోటివేట్ చేశారు. నీ పట్ల దేవుని ప్రణాళిక వేరు ఉంది నీలమా, నువ్వు జాబ్ నుంచి వెళ్ళిపోతాను అనుకో, ఎంతో ఇది చాలా రేర్ ఆపర్చునిటీ, నువ్వు చాలా మందికి చెప్పడానికి అవకాశం ఉందని చెప్పి చాలా సార్ కూడా మోటివేట్ చేశారు. మొన్న ఫిజికల్గా గ్యాదర్ అయినప్పుడు ఫస్ట్ టైము మహేష్ అన్న, నెక్స్ట్ ప్రేయర్ బృందం మోహన్ రావు చేశారు, నెక్స్ట్ మిగతా కొంతమంది ప్రేయర్ సభ్యులు వచ్చి ప్రేయర్ చేయడం జరిగింది. ఆ ప్రేయర్ చేసిన తర్వాత నిజంగా నేను అప్పుడు చెప్పాను, అన్న నా జీవితం ఇలా అయిపోయింది, నా ఆధ్యాత్మిక జీవితం అనేది ఇలా పడిపోయింది, నేను నిజంగా నేను డిపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తేనే కానీ నేను నా జీవితాన్ని కట్టుకోలేనేమో అని చెప్పి అన్న చెప్తే నాకు ఆ రోజు ప్రార్థన చేసి, అమ్మ నీతో నేను చాలా మాట్లాడాలి, చాలా విషయాలు మాట్లాడాలి. ఎంతోమంది డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా చెడిపోతున్నారమ్మా, చాలా రకాలమైన చెడు వ్యసనాలకి, ఏసీబీ ట్రాపులకి, వాటికి వీటికి గురవుతున్నారు, పడిపోతున్న వాళ్ళని ఎవరిని ఎవరు కట్టాలి, నువ్వు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి అని అంటే వచ్చావు అని అంటే నీ పట్ల దేవుడు నీ పట్ల వేరే ప్రణాళిక కలిగి ఉన్నారని చెప్పి దేవుడు అన్న నన్ను మోటివేట్ చేసేసరికి నిజం ఆ రోజు నేను వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు దేవుడు మళ్ళీ నా యొక్క స్ట్రెంగ్త్ నా పూర్వ జీవితం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మెరుగు చేస్తూ ఉన్నాడనమాట. నిజంగా ఎంత గొప్ప కార్యం నా జీవితం పట్ల చేశానంటే నా అమ్మ కోసం, మా అమ్మ కోసం నేను మండల్ ఫస్ట్ వచ్చాను, మా నాన్న కోసం నేను ఎస్ఎన్ అయ్యాను, ఇప్పుడు నా దేవుడి కోసం నేను నిలబడతాను. నా దేవుడి కోసం అనేక ఆత్మలు నాకు అనేక ఆత్మల్ని వేరే పని నాకు అప్పచెప్పాడు దేవుడు. సో ఇప్పుడు నన్ను నా దేవుడి కోసం నేను నిలబడతాను, ఏదన్నా కానీ నేను నిలబడడానికి ముందుగా నిలబడతాను. దేవుడు నన్ను ఏర్పరచుకున్నారు. దేవుడి యొక్క సువార్తని గాస్పల్ని ఈ యొక్క డిపార్ట్మెంట్లో జరిపించాలని చెప్పి ఆశపడుతున్నాడు. సో వైజాగ్ నుంచి ఎస్ఎఫ్జెడ్ టీమ్ సోల్జర్ ఫర్ జీసస్ టీమ్ని రీయూనియన్ చేయడానికి ఇక్కడ మేమైతే సిద్ధంగా ఉన్నాను. నా జీవితాన్ని, నా ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగు చేసిన, నా జీవితాన్ని మళ్ళీ కట్టిన నిజంగా ఎస్ఎఫ్జె టీమ్కి, మహేశ్ అన్నకి, నెక్స్ట్ మోహన్ రావు ఎస్ఐ సార్కి, లోదర్ బాబు ఎస్ఐ సార్కి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చి నా యొక్క జీవితాన్ని, నా యొక్క ప్రేయర్ జీవితాన్ని, నా యొక్క దేవుడు నా పట్ల చేసిన కార్యాలని, మా ఆరుగురు సిస్టర్స్ పట్ల చేసిన కార్యాలని ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క సిస్టర్కి, ఒక్కొక్క సిస్టర్ జీవితంలో కూడా చాలా చాలా మేలు చేశారు. ఇప్పుడైతే నిజం చెప్తున్నాను, ఒకప్పుడు తిన్నానే తిండి లేని పరిస్థితి నుంచి ఇప్పుడు నిజంగా దేవుడు నలుగురు మా ఫ్యామిలీ వైపు చూసే పరిస్థితి అన్నమాట. ఊర్లో ఇంతవరకు ఇప్పుడు వరకు ఫ్రాన్సిస్ కూతుర్లు అని అంటే ఒక రకమన్న మార్క్, ఒక రకమన్న ఉద్దేశం ఉందన్నమాట, చాలా మంచి పిల్లలు అని చెప్పేసి. ఆ విధంగా దేవుడి పట్ల, దేవుళ్ళో ఓన్లీ దేవుని కోసము, దేవుని యొక్క పిలుపు కోసం, దేవుని యొక్క మాట కోసం ఎదురు చూసాం కాబట్టి దేవుడు నిజంగా ఒకప్పుడు తిండి లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మా నలుగురు సిస్టర్స్ మేము జాబ్ చేస్తున్నాం, చిన్నోళ్ళు ఇద్దరు ఇంకా చదువుకుంటున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మ్యాక్సిమం నలుగురు కూడా మంచి మంచి పొజిషన్లోనే దేవుడు సెటిల్ చేశాడు. నిజంగా ఇంత గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చి మా అమ్మ మా నాన్న ఆరోగ్యాన్ని కూడా కొంచెం వాళ్ళ ఒక ఇప్పుడు కొంచెం మెరుగుపడుతుంది. వాళ్ళ ఆరోగ్యం విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు. నెక్స్ట్ AAAD లో నా యొక్క ప్రేయర్ జీవితాన్ని, ప్రేయర్ టీమ్ని అక్కడ కూడా లేపారు. అదే నెక్స్ట్ ఇక్కడ ట్రైనింగ్లో కూడా ప్రేయర్ని, ప్రేయర్ టీమ్ని లేపారు. నెక్స్ట్ ఇక్కడ వైజాగ్లో ఇక్కడ ప్రేయర్ని, ప్రేయర్ టీమ్ని కూడా లేపాలని చెప్పేసి అందరు ప్రార్థన చేయండి. నా ఆధ్యాత్మిక జీవితం ఇంకా మెరుగుపడాలి, నేను 100% ఇంకా దేవుని కోసం జీవించాలి, ఆ విధంగా ఉండేటట్టు అందరు ప్రార్థన చేసిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ యొక్క గొప్ప సమయాన్ని ఇచ్చిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నా యొక్క సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని నేను నా యొక్క సాక్ష్యాన్ని నేను ముగిస్తాను. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్పగల నాయన తండ్రి ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఎస్ఐ తండ్రి నీ బిడ్డలతో ప్రభా నా తండ్రి నా యొక్క సాక్ష్యాన్ని తండ్రి ఎస్ఐ చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా ఎస్ఐ అయ్యా. తండ్రి నీవు నా ఎడల తండ్రి ఎస్ఐ చేసిన మేలు తండ్రి కంటికి కనబడలేదు, తండ్రి చెవుకు వినబడలేదు కాకుండా ఎస్ఐ కంటికి కనబడేటట్టు, చెవుకు వినబడేటట్టు చేసి తండ్రి ఎస్ఐ తండ్రి నా జీవితాన్ని ఎంతగానో ప్రభా ఎస్ఐ మీరు ఫస్ట్ నుంచి కూడా కడతా వస్తున్నారు ప్రభా. ఇప్పుడు తండ్రి నేను పడిపోకుండా ప్రభా ఎస్ఐ నా యొక్క జీవితాన్ని లేపమని అడుగుతున్నాను ప్రభా ఎస్ఐ తండ్రి. ఇక్కడ నుండి ప్రభా ఎస్ఐ యొక్క నీ యొక్క సేవను తండ్రి ఎస్ఐ నీ యొక్క కాడిని, నీ యొక్క సువార్తను తండ్రి కాడిని మోస భాగ్యాన్ని తండ్రి నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఎస్ఐ. నీ ప్రణాళిక లేనిదే నేను ఏమి చేయలేను తండ్రి. మీరు నాలో ఉండి ప్రభా ఎస్ఐ తండ్రి నీ యొక్క తను నా యొక్క సాక్ష్యాన్ని తండ్రి ఎస్ఐ షేర్ చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి ఎస్ఐ ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేడైన ఏసునామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. ప్రభు ఉదయకాల సమయంలో మన సహోదరిని మన ముందు సవాలుకరంగా ఉంచారు. నిజంగా చాలా మార్లు ఇదే మా చెప్తా ఉన్నాం. ఏ స్థితి మంది పెంట కప్పుల మీద నుంచి దరిద్రులను లేవనెత్తే దేవుడు నిజంగా మా జీవితాల్లో అలాంటి ఆశ్చర్య కార్యాలు అని జరిగించారు. ఎన్నిక లేని మనం ఈరోజు అధికారులుగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం. ఎందుకొరకు ప్రభు మనకి అవకాశం ఇచ్చారు, రిజర్వేషన్లు ఎవరో సంపాదించారు అని మనం అనుకుంటాం. ఆ రిజర్వేషన్లు రావడానికి, రాజ్యాంగంలో హక్కులు రావడానికి, మనం ఈ పరిస్థితులు ఎలా ఉండడానికి కేవలం ఆయన ప్రణాళికలో మనం ఉన్నామని మరలా జ్ఞాపకం చేస్తున్నాం. కనుక పిల్లరా, ఒక మాట చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 41:10 ప్రభు ఆయన మనల్ని ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయన మిషన్ మీద, ఆయన పని మీద మన ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన ఎంత నమ్మదగిన వాడు అంటే ఆయన అంతకు మాత్రం మాట చెప్పేవాడు కాదు. యెషయా గ్రంథం 41:10 అంటున్నాడు, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఈ డిపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చాం ప్రభువా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావని చాలాసార్లు మనం, నేను నా మట్టుకు నేను ఆయన ప్రశ్నించేవాడిని. కానీ ప్రభు నాతో మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాల సమయంలో సహోదరుతో కూడా మాట్లాడాలని, ఆ సహోదరి పరిస్థితులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో అలాంటి వారందరితో మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 13వచనంలో మరల ఇలా అన్నాడు ఆయన, నీ దేవుడినైన యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పచ్చు, నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మ ఇస్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి పిల్లరా, పురుగు వంటి మనల్ని పెంట కుప్పల మీద దరిద్రులైనటువంటి మన జీవితాన్ని ఏర్పాటు చేసుకుంది ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కొరకు. కనుక చాలా మంది అంటూ ఉంటారు, మహేష్ ఎస్ఐ గారికి టైం ఎట్లా దొరుకుతుంది, విజయవాడలో ఆయనకి ఎలా సెలవులు దొరుకుతున్నాయి, ఎట్లా పరిచయం చేస్తున్నాడని. ఆయన అంటున్నాడు, భయపడకుము నేను నీకు సహాయం చేసేదను, భయపడకు నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడొద్దు నేను నిన్ను బలపరుతును, నేతేను నా దక్షిణ హస్తంతో ఆదుకుందును. కాబట్టి పిల్లరా, మరి మనల్ని సుఖపెట్టి ఏసీ రూమ్లో కూర్చొని ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలనుకోవట్లేదు, కానీ మనం కొంచెం శోధన వ్యతిరేకమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ విశ్వాసంతో ఆయన వైపు చూస్తే తప్పక ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానాలు సత్యము. కనుక ఒక మారు నేను మా సాక్ష్యాన్ని బట్టి మానక ఆ సహోదరి కొరకు మనం వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. విశాఖపట్నంలో సహోదరిని ప్రభు నిలబెట్టి అనేక మందిని ప్రభులో బలపరచడానికి ఈ 33% రిజర్వేషన్ వచ్చేసరికి చాలా మంది ఉమెన్ స్టాఫ్ డిపార్ట్మెంట్లోకి వస్తున్నారు, ఉమెన్ ఆఫీషియల్ డిపార్ట్మెంట్లోకి వస్తున్నారు. మరి మనకున్న లిమిటేషన్ బట్టి ఉమెన్ స్టాఫ్ని మన ప్రభులు నడిపించలేం, దాని కొరకు ఉమెన్ స్టాఫ్ లీడ్ చేయడానికి కూడా బృందం కావాలని ఆశపడుతూ ఉండగా ప్రభు తన ఆత్మ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఒక మరి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఆయన లేవనెత్తిన దేవుణ్ణి, ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి మర్చిపోయి మనం పరిగెడతా ఉన్నామేమో. జాగ్రత్త, ఆయన కాలు చేయకుడు ఇచ్చేసే దేవుడు, ఆయన హెచ్చించే దేవుడు మాత్రమే కాదు కాలు చేయకుడు పక్క చేస్తాడు. ఆయన మన వినకపోతే, మన వింటే ఆశీర్వాదం, వినకపోతే శాపం. ఆయన ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాలు మనం నెరవేర్చకపోతే, మనం ఇంతకాలం మేల్లో చూసాం ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా వెళ్తూ ఉంటే గొప్ప కీళ్లు కూడా చూడాల్సి వస్తుంది. ఆయన ప్రేమకం దేవుడు తప్ప, ఆయన గద్దించేవాడు శిక్షించేవాడు తప్ప మన మరణాన్ని కోరుకునేవాడు కాదు. ఒకసారి మరలా రీకమిట్ చేసుకుందాం ప్రభుకు, మరలా మన జీవితాన్ని అప్పగించుకుందాం. మేలు స్థానంలో కిడి జరగడానికి కారణం మన దూరం అయిపోవడం. ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎవరైనా ఒకరు విన్న సాక్షిని బట్టి సోదరి కొరకు ప్రార్థన చేయండి. మిగతా